ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। जय श्रीकृष्ण चैतन्य प्रभो नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। ఈరోజు శ్రీమద్ భగవద్గీత యథాతథము అధ్యాయము 11 శ్లోక నంబరు 40. ఇవి శ్లోకాన్ని మనం చర్చించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఈ యొక్క నేను శ్లోకం చెప్తాను, మీరు కూడా చెప్పండి. నమః పురస్థాదత పృష్టతస్తే నమోస్తు తే సర్వత ఏవ సర్వ అనంత వీర్యామిత విక్రమస్త్వం సర్వం సమాప్నోషి తతోసి సర్వః. ఇక్కడ భగవద్గీత ఈ యొక్క 11 అధ్యాయం విశ్వరూప సందర్శన యోగంలో మనకి భగవంతుడు ఇక్కడ విశ్వరూపాన్ని మనకి అక్కడ అర్జునుడికి ఈ కురుక్షేత్రంలో చూపించారు. అంటే ఈ విశ్వరూపం ఎందుకు చూపించారంటే అర్జునుడికి ఆ యొక్క యథార్థమైనటువంటి ఆ స్వరూపాన్ని చూపించడం కోసం. అర్జునుడు ఇక్కడ బాధపడుతూ ఉన్నారు. మనం సామాన్యంగా ఈ ప్రపంచంలో మన బంధువులు పోతేనో, లేకపోతే ఇంట్లో ఎవరైనా తనకు సంబంధీకులు ఎవరైనా పోతేనో, లేకపోతే వాళ్ళు పోవడానికి సిద్ధంగా ఉంటేనో మనకి చాలా బాధ కలుగుతుంది. అదే విషయం ఇక్కడ అర్జునుడికి కూడా సంభవించింది కురుక్షేత్రంలో. అప్పుడు అర్జునుడు బాధపడుతూ ఉన్నాడు ఆ విషయాన్ని నివృత్తి చేయడం కోసం. ఇది నీకు సంబంధించింది కాదు, ఇదంతా నేను ఇప్పటికే వీరిని అందరినీ కూడా సంహారం చేశాను, నీవు నిమిత్త మాత్రుడువు, నిమిత్త మాత్రం భవసవ్య చాచిని. అంటే నీవు నిమిత్త మాత్రంగా ఉండు, వాళ్ళందరినీ కూడా నేను ఎప్పుడో సంహారం చేశాను, కాలం ఎప్పుడో కాలస్వరూపంతో నేను ఎప్పుడో వారిని సంహారం చేశాను, నీవు ఇప్పుడు పేరుకు మాత్రమే నువ్వు వారిని సంహారం, నీ చేత వాళ్ళు సంహరించబడతారు అని చెప్పి ఇక్కడ మనకి భగవద్గీతలో కృష్ణుడు చూపించడం కోసం ఈ విశ్వరూపాన్ని అర్జునుడికి చూపించారన్నమాట. మరి ఇక్కడ భగవంతుడు సర్వం సర్వవ్యాపి అని చెప్పారు, అనంతుడు అనంతమైనటువంటి వాడు అని చెప్పి. విశ్వం విష్ణురు వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతకృత్ భూత భృద్భావు భూతాత్మ భూతభావన భూతాత్మ పరమాత్మాచ ముక్తానాం పరమాంగతి అని చెప్పి ఈ యొక్క భగవద్గీత ఉన్నది ఎక్కడి నుంచి వచ్చింది? మహాభారతంలో నుంచి వచ్చింది. అదే మహాభారతంలో విష్ణు సహస్రనామంలో ఈ విషయం చెప్పడం జరిగిందనమాట. మహాభారతంలో రెండు ముఖ్యమైనటువంటి విషయాలు, రత్నాలు ఉన్నాయి. అవేమి అనంటే, ఒకటి భగవద్గీత, రెండవది విష్ణు సహస్రనామం. విష్ణు సహస్రనామం అంటే భగవంతుడి నామాలకి నామ మహత్యాన్ని, నామాలను ఆయన యొక్క వైభవాల్ని, నామ గుణాలని వివరించేది విష్ణు సహస్రనామం అనమాట. దానిలో విశ్వం అని చెప్పారు. విశ్వం అంటే ఏమి అర్థం మనం పరిశీలించినట్లయితే, భగవంతుడు ప్రతి జీవి హృదయంలో ఉంటూ ఆ జీవులన్నీ కూడా తనలో ఇముడ్చుకుని ఉన్నారు. ప్రతి జీవుని హృదయంలో ఆయన ఉన్నారు, ఆ జీవులందరూ కూడా ఆయనలో ఉన్నారు. ఇది విశ్వం. వషట్కారః అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి యజ్ఞాలు యాగాలు ఇవన్నీ కూడా ఎవరు చేసినా కూడా వాటి ఫలితం ఎవరికి వెళుతుంది అనంటే విష్ణువుకే వెళుతుంది. అంటే యజ్ఞఫలాన్ని అనుభవించేవాడు విశ్వం విష్ణు విష్ణుహు అనే శబ్దం. విష్ణుహు అని అంటే విష్ణు వ్యాప్తవు, సర్వము వ్యాపించినటువంటి వాడు విష్ణువు. విష్ణువు ఈ ప్రపంచంలో ఇక్కడ అదే జరిగింది. ఇక్కడ నీకు ముందు నుండి నీకు వెనుక నుండి సర్వదిక్కుల నుండి నమస్కారములు అర్పించుతున్నాను. అనంత వీర్య అమిత విక్రమ సంపన్నుడవు మరియు సర్వవ్యాపివి కనుకునే సర్వము నీవే ఉన్నావు. ఇక్కడ అర్జునుడు ఇదే స్తోత్రాన్ని చేస్తూ ఉన్నాడు విష్ణుహు అని చెప్పి. అంటే నీవు సర్వము నీవే, నీవు సర్వదిక్కుల నుంచి కూడా నీవు సర్వాన్ని నీవు ఆక్రమించి ఉన్నావు, వ్యాపించి ఉన్నావు. అందువల్ల అటువంటి సర్వవ్యాపి అయినటువంటి ఓ విష్ణు ఓ కృష్ణ నీకు నేను నమస్కరిస్తున్నాను అని చెప్పి. విశ్వం విష్ణు వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు. ఆయన కృష్ణుడు భూతకాలంలోనూ భవిష్యత్ కాలంలోనూ వర్తమాన కాలంలోనూ అన్ని కాలంలోనూ ఆయనే ప్రభువు. కొంతమంది మన ఈ ప్రపంచంలో వర్తమాన కాలంలో ఉంటే వాళ్ళు భూతకాలంలో లేరు, ఇంత క్రితం లేరు, భవిష్యత్ కాలంలో వాళ్ళు ఉండకూడదు. అంటే మూడు కాలాల్లోనూ కూడా ప్రభువుగా ఉండటం, ఒక రాజుగా ఉండటం అనేది భగవంతుడికే సాధ్యం కానీ మానవ మాత్రులకి ఎవ్వరికీ సాధ్యం కాదని మనం దీని నుంచి మనం తెలియచేస్తున్నాం, వస్తుందన్నమాట. ఇక్కడ మనకి సర్వత్ర పాణిపాదం అంటే భగవంతుడికి సర్వత్ర మనకి పురుష సూక్తంలో చెప్తున్నారు. ఈ యొక్క మొత్తం అంతా కూడా భగవంతుడికి సర్వము వ్యాపించి ఉన్నాడు. ఆయన సర్వము అణువణువున, అణువణువులో కూడా భగవంతుని యొక్క శక్తి ఉన్నది. ఆ శక్తి వల్ల ఈ ప్రపంచం అంతా కూడా నడుస్తోంది. భగవంతుని యొక్క శక్తి లేకపోతే ఈ ప్రపంచము ఒక్క అణుమాత్రం కూడా నడిచేదానికి అవకాశం లేదు. భగవంతుని యొక్క భగవంతుడు చైతన్య రూపంలో ఉండి ఈ జడ పదార్థాన్ని చైతన్యవంతం చేసి ఆయన ఈ యొక్క ప్రపంచాన్ని, ఈ జీవులను, స్థావర జంగమాదులన్నిటినీ కూడా ఈ యొక్క నడిపిస్తూ ఉన్నారు అని చెప్పి మనకి ఇక్కడ చెప్పారు. ఇక్కడ దేవదేవ నీ చేత సృష్టించబడిన వారే, ఇక్కడ ఏం చెప్పారు, యోయాం తవగతో దేవ సమీపం దేవతాగణ సత్వమేవ జగత్స్రష్ట యత సర్వగతో భవాన్. త్వమేవ నీవే జగత్స్రష్ట, జగత జగత్తు యొక్క స్రష్ట అంటే జగత్తును సృష్టించినటువంటి వాడా. జగత్తుకి సృష్టి చేసింది ఎవరు, భగవంతుడే. అందువల్ల ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు నిన్ను ఎవరైతే సమీపిస్తారో, దేవతలు ఆయన చేత సృష్టించబడ్డాయి, ఈ ప్రపంచము ఆయన చేత సృష్టించబడింది. తరువాత అంతా కూడా ఏదైతే ఇక్కడ మనకి కనపడుతుందో అదంతా కూడా భగవంతుని చేత సృష్టించబడి పోషించబడి తరువాత భగవంతుని చేతే చివరికి అది లయం చేయబడుతోంది అన్నమాట, నాశనం చేయబడుతోంది. ఈ విషయం ఇక్కడ మనకి విష్ణు పురాణంలో చెప్పారు. యోయం తవగతో దేవ సమీపం దేవతాగణ అంటే దేవతలో కూడా ఈయన చేత సృష్టించబడినటువంటి వారే. అంటే ఇక్కడ ఏమి చెప్పబడిందనంటే మనము దేవాది దేవుని యొక్క ఔన్నత్యం, ఉన్నతత్వం ఇక్కడ మనం దీని నుంచి మనం అర్థం చేసుకోవచ్చునమాట. అంటే దేవతలే ఆయన చేత నడవబడుతున్నారు, సామాన్యమైనటువంటి మానవుడు మనకి అంత అహంకారం అవసరం లేదు అని చెప్పి దీని యొక్క సారాంశం అన్నమాట. మన కూడా దేవాది దేవుడే కృష్ణుడు పరిపాలిస్తూ ఉన్నాడు. మనకి కావలసినటువంటి బుద్ధి, ఇక్కడ జీవించడానికి కావలసినటువంటి ఆహార వసతి సౌకర్యములు ఇవన్నీ కూడా భగవంతుడే మనకి కలగజేస్తూ ఉన్నాడు. మరి అటువంటి అప్పుడు భగవంతుడికి మనం కృతజ్ఞత భావాన్ని మనం కలిగి ఉండాలి. ఈ ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన విషయం ఏమంటే మనం ఏదైనా ఒక విషయాన్ని ఇతరుల నుంచి మనం పొందినప్పుడు, ఒక సౌకర్యాన్ని కానీ, ఒక వస్తువుని అనుభవించినప్పుడు కానీ, ఒక పదవిని కానీ, లేకపోతే కొన్ని పరిస్థితులు ఇంకా అని మనము కొందరు నుంచి మనము బహుమతిగా లేదా ఉదారప్రాయంగా వారి నుంచి మనం పొందినప్పుడు వాటికి మనం కృతజ్ఞతాభావంతో మనము మెలగవలసినటువంటి ఆవశ్యకత ఎంతో ఉందన్నమాట. ఆ కృతజ్ఞతాభావం లేకపోతే పశువుకి మానవుడికి తేడా లేదన్నమాట. కృతజ్ఞతాభావం, గ్రాటిట్యూడ్, ఇది సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ లేకపోతే హీజ్ ఎ బీస్ట్, అది అతను పశుప్రాయుడు అని చెప్పి. అందువల్ల శ్రీల ప్రభుపాదుల వారు మనకి ఈ యొక్క భక్తుల సాంగత్యం, ఇక్కడ మనము భక్తి చేసుకోవడానికి తగినటువంటి వసతి సౌకర్యాలు, సంకీర్తన, భగవంతుడు యొక్క శ్రీ విగ్రహములు, మనకి అన్ని కూడా ఇక్కడ వసతులను మనకి ప్రభుపాదుల వారు ఈ యొక్క ఇవ్వడం జరిగింది. అందువల్ల మనం ఆ ప్రభుపాదుల వారి పట్ల కృతజ్ఞత భావంతో మనం మెలగాలి అని చెప్పారు. ఆ కృతజ్ఞతా భావం అంటే ఏమి అనంటే, మనము ప్రభుపాదుల వారు ఏదైతే చెప్పారో వాటిని, ఆ యొక్క సూత్రాలని, ఆ నియమాలని మనం అనుసరిస్తూ ఇతరులకి దాన్ని ప్రచారం చెయ్యాలి అని చెప్పినటువంటి విషయం ఇక్కడ మనం కృతజ్ఞత చూపించడానికి ఒక అంశంగా మనకి తోడ్పడుతుందన్నమాట. అంటే ప్రచారం అంటే ఇక్కడ కృష్ణుడి యొక్క ప్రేమ యుగమైనటువంటి పారవశ్యం చేత అన్ని వైపుల నుండి నమస్సులు అర్పించుచున్నాడు. సకల పరాక్రమములకు శక్తులకు ప్రభువైనటువంటి వాడు, మహాయోధులందరికన్నను అత్యంత ఘనుడను అర్జునుడు అంగీకరించుచున్నాడు. ఇక్కడ అంతకు ముందల యోగంలో ఇక్కడ మనకి ఏం చెప్పారు అని అంటే, యద్యద్విభూతిమత్ సర్వం, అంటే ఏదైతే విభూతి, ఏదైతే ఐశ్వర్యం ఇక్కడ ఉందో అదంతా కూడా భగవంతుని యొక్క అంశ మాత్రమే. ఇక్కడ ఎవరైనా కొంచెం ఎక్కువ బలము కలిగి ఉన్నా, సంపద కలిగి ఉన్నా, వైరాగ్యము కలిగి ఉన్నా, జ్ఞానము కలిగి ఉన్నా, ఇవన్నీ కూడా ఎవరి యొక్క స్వరూపం అనంటే భగవత్ స్వరూపం. అంటే అన్ని శక్తులకు ప్రభువు, అన్ని శక్తులకి కూడా ప్రభువు ఎవరు, ఇది సుప్రీం అన్నమాట. పరమ, పరమ నియామక, పరమ అంటే సుప్రీం, సర్వోన్నతుడు భగవంతుడు. ఆయన చేతిలోనే సర్వులో నియమించి వాళ్ళు ఈ యొక్క సృష్టిని నిర్వహిస్తూ ఉన్నారు అన్నదానికి ఈ యొక్క అష్టదిక్పాలకులు కాని, తరువాత ఇంకా వారి కింద పనిచేస్తున్నటువంటి దేవతలు కాని, వీళ్ళందరూ కూడా భగవంతుని చేత నియమించబడినటువంటి శక్తులు అన్నమాట. వాళ్ళు ఆ శక్తి చేత ఇక్కడ మనకి ఆ సౌకర్యాలన్నిటినీ కూడా వాళ్ళు కలగచేస్తూ ఉన్నారు. ఈ సృష్టి అంతా కూడా ఆయన యొక్క శక్తి చేత మాత్రమే నడవపడుచున్నది. మరి ఎలాగా, ఆయన చూపు మాత్రం చేతే వీళ్ళంతా కూడా పనులు చేసుకుంటూ పోతూ ఉన్నారు. మనము మాట్లాడాలి, ఏదైనా ఒక వ్యక్తిని మనం ఒక పని చేయించాలంటే వాడితో ఎంతో మాట్లాడి మనం వాళ్ళకి తెలియ చెప్తేనే వాళ్ళు పని చేస్తారు. భగవంతుడు అలా కాదు, ఆయన చూపుతోనే, ఆయన మనసులో తలిస్తే ఆ పని జరిగిపోతుంది. ఇది భగవంతుడికి ఉన్నటువంటి ప్రత్యేకత, అదే ఇక్కడ విషయం అన్నమాట. మనం కూడా ఈ ప్రపంచంలో మనకి పనులు మనం చేసుకోవాలంటే భగవంతుని యొక్క నామాన్ని మనం ఉచ్చరించినట్లయితే మనకి కావలసినవన్నీ కూడా మనకి వస్తాయి. భగవంతుడికి, భగవంతుని యొక్క నామానికి భేదం లేదు అని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అందువల్ల మనము భగవంతుని శక్తిని మనము ఉపయోగపెట్టుకోవాలి. భగవంతుని శక్తిని మన స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకోకూడదు అని చెప్పారు. భగవంతుడు నీ యొక్క శక్తిని మన స్వార్థానికి ఉపయోగించుకోకూడదు. భగవంతుని యొక్క శక్తిని మనం ఈ భౌతిక ప్రపంచాన్ని నుంచి మనము బయటపడి ఇతరులను ఏ విధంగా బయటపడ వేయాలి అనే దానికి ఇక్కడ ఉపయోగించాలి. ఇంకొక విధంగా మాట్లాడితే భగవత్ శక్తి చేత, భగవత్ శక్తి చేత ఇతరులకు మనము సేవ చేసేదానికి మనం ప్రయత్నించాలి. భగవత్ శక్తి చేత నామ్నాత్ బలస్య పాప బుద్ధి, ఇది 7వ అపరాధం. మనము నామము యొక్క బలం చేత, భగవంతుని యొక్క శక్తి చేత ఇతరుల పట్ల మనం అపరాధంగా ఇతరుల మీద ఆ శక్తిని ఆ బలాన్ని ప్రయోగించి మనము ఇతరులకి ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి ఇక్కడ మనకి తెలియవస్తుంది. మహాయోధులు ఇక్కడ అర్జునుడు విశ్వరూపాన్ని చూశారు. చూసి చివరికి ఏమి అంగీకరించాడు అర్జున? ఇప్పుడు అర్జునుడు చెప్తూ ఉన్నాడు ఏమని కృష్ణుడితో, కృష్ణ నాకు అర్థమైంది, నీవే రాధా గోవింద భగవానికి శ్రీల ప్రభుపాదకి నితాయిగా. ఇక్కడ కృష్ణుడు సర్వ దిక్కుల నుండి కృష్ణుడికి నమస్కారం చేస్తున్నాడు. ఎందువల్ల అక్కడ అర్థమైపోయింది, కృష్ణుడు యొక్క సర్వోన్నత్వం మహాత్మ్యం అంతా కూడా ఇక్కడ అర్థమైంది. అంతకు ముందులేమో కృష్ణుడి యొక్క విభూతులన్నీ ఆయన యొక్క ఐశ్వర్యాలన్నీ చూశారు, ఇప్పుడు ప్రత్యక్షంగా కృష్ణుని యొక్క విశ్వరూపాన్ని కూడా చూశారు. అప్పుడు చూసి కృష్ణుని అంతకు ముందల దాకా ఏమనుకున్నారు, ఈయనేదో సామాన్యమైనటువంటి వ్యక్తి, మన బంధువు, మనతోనే మనకి కావలసిన వాడు, మనకి సహాయం చేస్తున్నటువంటి వాడు అని చెప్పి అనుకున్నటువంటి అర్జునుడు ఇవి విశ్వరూపాన్ని ఆ యొక్క విభూతుల్ని వీటన్ని యొక్క విషయాలన్నింటినీ కూడా విన్న తరువాత ఆయన కృష్ణుణ్ణి దేవదేవునిగా భావించి ఇక్కడ స్తోత్రం చేస్తున్నారు. నమః పురస్తాదత పృష్టతస్తే నమోస్తుతే సర్వతయేవ సర్వ అనంత వీర్యామితమిక్రమస్త్వం సర్వం సమాప్నోషి తతోసి తతోషి సర్వః. ఇక్కడ ఆచ్ఛాదించుచున్నాడు భగవంతుడు సర్వాన్ని, ఈజ్ కవరింగ్ అన్నిటినీ కూడా ఆచ్ఛాదన రూపంలో భగవంతుడు చూస్తూ ఉన్నారు అని చెప్పి మనకి ఇక్కడ శాస్త్రం చెప్తోంది. భగవంతుడు మనకి ఈ ప్రపంచంలో భగవంతుని యొక్క ఆచ్ఛాదన, ఆచ్ఛాదన అంటే ఇంకొకటి ఏమి, ఆయన యొక్క షెల్టర్ ఆశ్రయంలో ఈ ప్రపంచం అంతా కూడా నడుస్తుంది అనేది ఇంకొక అర్థంగా కూడా మనం చెప్పుకోవచ్చు. అక్కడ భగవంతుని యొక్క నీడలో మనం జీవిస్తున్నాం, మనకు కావలసినటువంటి సౌకర్యాలన్నీ కూడా భగవంతుడు మనకి కలగచేస్తూ ఉన్నారు, భగవంతుడు మనకి కలగచేస్తున్నారు అన్నమాట. అదేమంటే పంచభూతాలు ఉన్నాయి, పంచభూతాలు ఎవరి చేత నడపబడుతున్నాయి? పంచభూతాలు పృథ్వీ తేజో వాయురాకాశ అంటే భూమి, జలము, ఆకాశము, వాయువు, తరువాత అగ్ని, ఇవన్నీ ఎవరి చేత ఇవ్వబడుతూ ఉన్నాయి అని అంటే భగవంతుడి చేత ఇవ్వబడి నడిపింపబడుతున్నాయి అని చెప్పి. అంటే ఇక్కడ భగవంతుడు మనకి కావలసినవన్నీ కూడా మనకి ఇస్తూ ఉన్నారు, వాటి చేత మనము వాటిని అనుభవించి మనము ఈ యొక్క లోకంలో జీవిస్తూ ఉన్నాము, వాటిని అనుభవించి మనము ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాము. అందువల్ల ఇక్కడ మనకి ఆయన అంతా కూడా ఆయన నీడలో మనం జీవిస్తున్నాము. అంటే ఏమి ఇక్కడ అర్థం ఏమనంటే, భగవంతుడు లేనిదే మనము లేము, మనము చాలా చిన్న ఒక అణుమాత్రం రూపంలో ఉన్నటువంటి చాలా చిన్న జీవులు అన్నమాట. మనము ఎక్కువ అహంకారాన్ని మనము ప్రదర్శించకూడదు. ఈ సృష్టి అంతా కూడా నా చేత నడపబడుతున్నది అన్నటువంటి అభిప్రాయం మనం కలిగి ఉండకూడదు. భగవంతుని చేత ఈ యొక్క సృష్టి అంతా భగవంతుడి చేత నడపబడుతోంది, మనము ఆ సృష్టిని పాడు చేయడానికి మనం ప్రయత్నం చేయకూడదు అనంటే, భగవంతుడు సృష్టికి, భగవంతుడు నియమాలకి, భగవంతుడు ఇచ్చినటువంటి ఆదేశాలకి అనుగుణంగా మనం నడుచుకున్నట్లయితే ఈ ప్రపంచంలో మనం సుఖపడతాం. శాంతి సూత్రం ఉంటుంది, అదేమంటే భగవంతుణ్ణి మహేశ్వరుడు, భగవంతుణ్ణి సర్వనియామకుడుగా ప్రభువుగా మనం గుర్తించినట్లయితే మనము శాంతిని పొందుతాం. దీన్ని శాంతి సూత్రం అంటారు, పీస్ ఫార్ములా. మనకి అందరూ కూడా శాంతి కావాలి, సుఖం కావాలి అని అంటే మన అందరూ కోరుకుంటారు. ఈ ప్రపంచంలో జీవించేది అందరూ కూడా ఎందుకు జీవిస్తూ ఉన్నారు? శాంతిగా జీవించాలి, సుఖంగా జీవించాలి, ఆనందంగా జీవించాలి అని చెప్పి కోరుకుంటున్నారు. మరి ఆ దానికి సూత్రం తెలియదు. ఆనందం కావాలి, సుఖం కావాలి అని అన్నప్పుడు దాన్ని ఎలా సంపాదించుకోవాలో కూడా తెలియాలి కదా. అవసరం ఉందా లేదా? ఉంది. అందువల్ల దాన్ని ఎలా సంపాదించుకోవాలని అంటే, కృష్ణ నాది ఏమీ లేదు, ఈ అంతా కూడా నీదే, నీ వల్ల నేను జీవిస్తూ ఉన్నాను, ఏదైతే నేను ఈ యొక్క పని చేస్తున్నానో ఆ వచ్చినటువంటి ఫలితం అంతా కూడా నీకే అని ఈ యొక్క నిష్కామంగా ఆ కర్మ ఫలాన్ని మనం కృష్ణుడికి మనం ఇచ్చినట్లయితే, కృష్ణుణ్ణి మనం జీవితంలో ఆహ్వానించి మనం ప్రభువుగా మనం గుర్తించినట్లయితే మనము శాంతిగా ఉంటాము అని చెప్పి ఇక్కడ మనకి చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ దీనికి ఒక వ్యక్తి, మనకి చాలా మంది భక్తులు వాళ్ళ జీవితంలో వాళ్ళని కృష్ణుణ్ణి ఆహ్వానించి వాళ్ళు శాంతిని పొందారనమాట. పురందరదాస్, పురందరదాస్ ఆయన చాలా ఒక ఒక పాలిగాడు అనమాట. అంటే ఆయన ఒక ప్రదేశానికి ఒక చిన్న రాజుగా ఉన్నాడు. ఆయన అటువంటి వ్యక్తి, ఆయన చాలా అహంకారంగా ఉన్నారు, వడ్డీ వ్యాపారి. ఆయన ఏదైనా ధనాన్ని ఇచ్చినట్లయితే ఇంట్రెస్ట్కి చిన్న ఒక పైసా కూడా వదలకుండా ఇంట్రెస్ట్ను కలెక్ట్ చేసేటువంటి వ్యక్తి చివరికి పెద్ద భక్తుడుగా మారిపోయినాడు. ఎందువల్ల? అతని జీవితంలోకి భగవంతుడు వచ్చారనమాట. అంటే ఏమి? భగవంతుడు మన జీవితంలోకి వచ్చినప్పుడు మనలో ఉన్నటువంటి దుర్గుణాలన్నీ పోతాయి. భగవంతుడు మన జీవితంలోకి ఏ విధంగా ఆహ్వానించాలి అని అంటే నామరూపం. అందరూ కూడా చెప్పండి, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఆయన ఇంత కఠోరమైనటువంటి వడ్డీ వ్యాపారం చేస్తున్నటువంటి ఆ వడ్డీ వ్యాపారి అయినటువంటి పురందరదాసు, ఆయన ఎంత సునిశ్చితమైనటువంటి భక్తుడుగా మారిపోయాడనంటే అది చాలా వైరాగ్య సంపన్నుడుగా మారిపోయినాడు. అది ఎలాగా అనంటే, ఒక కథ ఉంది. శ్రీకృష్ణదేవరాయల సమయంలో ఈ పురందరదాసు ఉన్నారన్నమాట. ఆయన చెప్పింది ఏమంటే, రోజు ఆయన భిక్ష చేస్తూ ఉన్నారు. భిక్ష చేస్తూ ఉంటే కృష్ణదేవరాయలకి చాలా జాలి కలిగింది. ఈయన చాలా మంచివాడు, ఇలాగ రోజు వచ్చి భిక్షాటన చేస్తూ ఉన్నారు, ఈయనకి ఏదైనా కొంత సంపద ఇచ్చినట్లయితే ఆయన ఇలాగ భిక్ష చేయకుండా ఉండి ఆయన క్షేమంగా, అంటే సంతోషంగా సుఖంగా ఇంటి దగ్గరే ఉండి ఏదైనా చేసుకోవచ్చు, దానికి అవకాశం ఉంది, ఆయనకి ఏదైనా మనం సంపద ఇస్తాము అని చెప్పి సంపద ఇస్తాము అని అంటే దానికి ఆయన ఇష్టపడలేదు పురందరదాస్. ఆయన కొంచెం రత్నాలు తర్వాత ముత్యాలు అవి ఆయన భిక్షాపాత్రలో వేస్తూ ఉండేవాళ్ళు అనమాట. వేస్తూ ఉంటే ఆయన రోజు తీసుకెళ్లేది, వాటిని తీసి ఒక మాలగా చేసి తులసికి అర్పించేది. ఈ విధంగా ఆయన చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉంటే కొంతకాలానికి నేను కృష్ణదేవరాయలకి ఒక అనుమానం వచ్చిందనమాట. నేను చాలా కాలం నుంచి ముత్యాలు రత్నాలు ఇవన్నీ ఇస్తున్నాను, ఏం చేస్తున్నాడు ఈయన అని చెప్పినప్పుడు అనుమానం వచ్చి ఓసారి వెళ్ళారనమాట. వాళ్ళ ఇంటికి వెళ్తే ఏం చేస్తున్నాడంటే ఆ తులసికి మాలలు ఇవన్నీ కూడా వేసి ఉన్నాయి. అంటే ఆయన ఏదైతే ఆ యొక్క బియ్యము ఇటువంటి పదార్థాల చేత సామాన్యంగా ఆయన జీవించడానికి ఇష్టపడ్డారే కానీ ఈ యొక్క సంపదని ఐశ్వర్యాన్ని ఆయన అనుభవించడానికి ఇష్టపడలేదు. ఎందువల్ల అనంటే, ఎప్పుడైతే ఈ యొక్క సంపదలు ఐశ్వర్యాలు వస్తాయో వాటి చేత భగవంతుడికి దూరం అయ్యేదానికి అవకాశం ఉంది. మనం జీవించడానికి ఎంత కావాలో అంత సంపద ఐశ్వర్యం పెట్టుకుంటే సరిపోతుంది అని చెప్పి పురందరదాసు మనకి ఆచరించి చూపించారు. ఇంకొక వ్యక్తి ఎవరున్నారు? కనకదాసు. ఆయన కూడా ఇటువంటి వైరాగ్య సంపన్నుడే. ఆయన గురువు గారు చెప్పారు, ఆయన ఎంత గురుభక్తి కలిగిన వాడంటే, ఆయన గురువు గారి దగ్గరికి వెళ్ళారు, స్వామి నాకు మంత్రోపదేశం చేయండి అని చెప్పి కనకదాసు వెళ్ళాడు. కనకదాసు వెళ్తే ఈ కనకదాసు గొర్రెలు మేపుకునేటువంటి వ్యక్తి, ఏమి ఈ మంత్రోపదేశం చేయండి అని వచ్చినాడు కదా, వాళ్ళంతా నవ్వుతారు అక్కడ వాళ్ళు, ఏమి నీకేమి మంత్రోపదేశం ఏమేంటి. సరే ఆ గురువు గారికి తెలుసు ఈయన పూర్వజన్మ ఏమి అనేది, ఒకసారి అలా చూసి మంచివాడు ఇతను అని చెప్పి వాళ్ళని తృప్తిపరచడానికి కోణ అనేటువంటి ఒక మంత్రం ఇచ్చారు. కోణ అంటే కన్నడలో ఒక దున్నపోతున్నమాట. ఆయన యమధర్మరాజు స్వరూపం అని చెప్పి ఆయన కనకదాసు కోణ 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 దున్నపోతూ దున్నపోతూ అని చెప్పి పశువు పశువు అని చెప్పి ఇలా జపం చేశారు. జపం చేస్తే అది దున్నపోతూ వచ్చేసింది, బఫలో వచ్చేసింది అనమాట. వచ్చి నన్ను ఏం చేయమంటావు, ఏమి మా గురువు గారు చెప్పారు నేను జపం చేశాను నువ్వు వచ్చేసావు, మరి నేను గురువుగారిని అడిగి తెలుసుకుంటాను నీ చేత ఏం చేయించాలో అని చెప్పి. అప్పుడు గురువుగారి దగ్గరికి వెళ్ళి చెప్పారు ఈ కనకదాసు, మీరు కోణ 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 అని చెప్పి ఇచ్చారు, దున్నపోతు దున్నపోతు అని చెప్పి నేను జపం చేశాను, దున్నపోతు నిజంగానే వచ్చేసింది, మరి ఏం చేయాలి ఈ దున్నపోతు చేయాలంటారు. అప్పుడు ఆయన చెప్తారు గురువుగారు, చాలా రాళ్ళు రప్పలు వీటన్నిటి చేత అప్పుడు కొన్ని పెద్ద పెద్ద రాళ్ళు ఆ దున్నపోతు ఎత్తించి పెద్ద బ్రిడ్జీలు తర్వాత ఇవన్నీ కూడా వంతెనలు ఇవన్నీ కూడా కట్టించడం జరిగిందనమాట. అంటే గురువు ఇచ్చినటువంటి ఆ మంత్రం ఆ యొక్క ప్రాశస్యం ఇది అక్కడ దానిలో ఉన్నటువంటి ఆ నమ్మకం విశ్వాసం ఫెయిత్ అనేది ముఖ్యం అన్నమాట. మరి అదే కనకదాసు ఎంతో భక్తిభావాన్ని గురువు గారి మీద ప్రదర్శించారు. ఇంకొక సమయంలో కనకదాసుని ఒక పండిచ్చి అందరికీ ఇచ్చారు, కనకదాసుతో పాటు అందరికీ ఇచ్చారు. ఎక్కడైతే భగవంతుడు లేడో అక్కడ మీరు ఈ యొక్క అరటి పండుని తినండి అని చెప్పి, భగవంతుడు ఎక్కడ లేడో అక్కడ తినండి. చాలా మంది వెళ్ళారు. ఒక ఆయనేమో ఒక ఎవరు చూడనటువంటి ఒక కొండచాటుకి, ఒక ఆయనేమో ఒక ఇంట్లో వెళ్లి తలుపులు మూసేసుకుని, ఇలాగ అన్ని చోట్ల అందరూ వెళ్లేసి దాక్కుని అందరూ కూడా అరటి పండు తినేసి వచ్చారనమాట. కనకదాసు అరటి పండు తీసుకొచ్చేసినాడు, వీళ్ళందరూ తిట్టినారు, ఏమి నీకు అరటి పండు కూడా తినడం తెలియదు నువ్వెట్లా బతుకుతావు అని చెప్పి. వాళ్ళందరూ తిట్టి వచ్చి గురువు గారికి చెప్పారు, మేము ఎవరు లేని చోట భగవంతుడు లేని చోట అంతా తినేశాం సార్ గురువుగారు అని చెప్పారు. చెప్తే కనకదాసు, ఏం కనకదాసు నువ్వు తినలేదేమి అని అడిగితే, నీకు అరటి పండు తినడం తెలియదా, లేదు గురువుగారు నాకు భగవంతుడు అన్ని చోట్ల కనిపిస్తున్నాడు నేను అందువల్ల అరటి పండు తినలేకపోయినాను. నువ్వు నీ నిజమైనటువంటి భక్తుడు. ఇక్కడే భగవద్గీతలో కూడా మనకి అదే చెప్తున్నారు, భగవంతుడు సర్వవ్యాపి, భగవంతుడు లేని చోట లేదు అని చెప్పారు. మనం ఏదైనా తప్పు చేస్తూ ఎవరు మన చోట లేదు అని అనుకోకూడదు. మనము అనుకోవడానికి వీల్లేదు. పైనుంచి కింద నుంచి అష్ట దిక్పాలకులు సూర్యచంద్రులు వీళ్ళందరూ కూడా చూస్తున్నారు. పరమాత్మ మన హృదయంలో ఉన్నటువంటి పరమాత్మ సాక్షి, అంతఃసాక్షి. వీళ్ళంతా కూడా దాదాపు 12 విట్నెస్లు ఉన్నారు. సాక్షి ఎంతమంది ఉన్నారు? 12 విట్నెస్లు ఉన్నారన్నమాట. ఏదైనా కోర్టుకు వెళ్ళినా కూడా వీళ్ళు 12 కూడా అగ్ని సాక్షి, వరుణ సాక్షి, ఇంద్ర సాక్షి, సూర్య సాక్షి, చంద్ర సాక్షి, పరమాత్మ సాక్షి, వీళ్ళందరూ కూడా 12 సాక్ష్యాలు చెప్పేదానికి రెడీగా ఉన్నారన్నమాట. కాకపోతే అవి వినడానికి మనం రెడీగలేం అంతే. అందువల్ల ఈ యొక్క మనం ఏ పని చేసినా కూడా ఆత్మసాక్షిగా మనం చేసినట్లయితే మనకి అంతా కూడా మంచి జరుగుతుంది. ఇక్కడ పురందరదాసు యొక్క కనకదాసు వారి యొక్క ఆ యొక్క గురుభక్తి, ఆ కృష్ణుని మీద ఉన్నటువంటి ఆ అవగాహన, ఇదంతా కూడా మనకి కృష్ణుని యొక్క అనంతమైనటువంటి గుణాలని మనం అర్థం చేసుకునేదానికి ఇక్కడ మనకి ఈ యొక్క భక్తుల యొక్క చరిత్ర మనకి తోడ్పడుతుంది అన్నమాట. కులశేఖర ఆళ్వార్ అని చెప్పి ఈ యొక్క కేరళ దేశంలో ఆయన ఉండేవారు. ఆ కులశేఖర ఆళ్వార్ ఆయన రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు. ఈ రాజ్యం నాది కాదు, శ్రీరామచంద్రుడిది రాజ్యం అని చెప్పినటువంటి అవగాహన వాళ్ళకి కలిగి ఉన్నారు ఆ రోజుల్లో. ఆయన రోజు దినే దినే శ్రీరంగయాత్ర, ఆయన రోజు ఆయన రాజ్యం చేస్తున్నారు కేరళలో, రోజు నేను శ్రీరంగం యాత్రకు వెళ్ళిపోతాను, శ్రీరంగం యాత్రకు వెళ్ళిపోతాను. వాళ్ళు తీసుకొచ్చేవాళ్ళు అన్న మంత్రులు, ఇవాళ కాదు స్వామి, ఇవాళ భగవంతుడు శయనించారు, భగవంతుడు ఆల్రెడీ నిద్రపోయినారు, రేపెళ్ళండి, భగవంతుడు ఉత్సవంలో బిజీగా ఉన్నారు, రేపెళ్ళండి అని ఏదో విధంగా తీసుకొచ్చి మళ్లీ ఆయన్ని ఆ రాజ్యంలో ఆయన దినే దినే, ఇప్పుడు మనమేదో తిరుపతి యాత్రకి ఒకరోజు వస్తాము, లేకపోతే సంవత్సరానికి ఒకరోజు వస్తాము, రెండు సంవత్సరం ఒకరోజు వస్తాము, కానీ ఆయన శ్రీరంగ యాత్ర దినే దినే ప్రతిరోజు వెళ్లాలి అని చెప్పినటువంటి మహానుభావుడు ఆ కులశేఖర ఆళ్వార్ అన్నమాట. అంటే వీళ్ళందరినీ ఈ యొక్క ఆళ్వార్లను కాని, తరువాత ఈ దాసుల్ని కాని, తరువాత ఈ మహాభక్తుల యొక్క జీవితాలని మనం పరిశీలించినట్లయితే, వాళ్ళు భగవంతుని యొక్క స్వరూపాన్ని ప్రతిక్షణం వారి జీవితంలో అనుభవిస్తూ ఉన్నారు, అని అనుభవించి ఆస్వాదిస్తూ ఉన్నారు. ఆ అనుభవాన్ని మనం ఎలా పొందుతాము అని అంటే, భగవంతుని యొక్క భక్తులతో మనం సాంగత్యం చేసినప్పుడు మనము ఆ యొక్క స్వరూపాన్ని మనం అనుభవించగలుగుతాము. భగవంతుని యొక్క స్వరూపం ఎలా అనుభవిస్తామంటే, భగవద్భక్తులతో మనం సాంగత్యం చేయాలి. మన అసోసియేషన్ ఎవరితో ఉండాలని అంటే భగవద్భక్తులతో ఉండవలను. లేకపోతే ఇంద్రియలోలు, ఇంద్రియ భోగం, తరువాత తాగుబోతులు, తిరుగుబోతులు వీళ్ళతో సాంగత్యం చేశామనుకోండి, మనకు కూడా అవే లక్షణాలు వస్తాయి. ఏమి, నేను కూడా ఈ యొక్క చారత్వం, చోరత్వం, మన యొక్క మిత్రులను బట్టి మన యొక్క స్వరూపం తెలుస్తుంది అన్నమాట. మనం ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు కూడా మంచి వారితో ఫ్రెండ్షిప్ చేయాలి, అందరినీ గౌరవించాలి. మనం నువ్వు మంచివాడు కాదని చెప్పి మనం తిడితే వాళ్ళ కోపం వస్తుంది. మనము మంచివాళ్ళని మాత్రమే ఎన్నుకుని వాళ్ళతోనే మిత్రత్వాన్ని కలిగి ఉండాలి. ఇది ప్రధానమైనటువంటి విషయం. ఈ యొక్క ప్రపంచంలో అనేకమైనటువంటి వ్యక్తులు ఉన్నారు, వాళ్ళల్లో మనము ఎవరైతే భగవంతుని పట్ల ప్రేమను, భగవత్ ఎవరికి కూడా అన్యాయం చేయకుండా, అక్రమం చేయకుండా, తరువాత ఇతరులకు బాధను కలిగించకుండా ఎవరైతే జీవిస్తున్నారో వారితో మాత్రమే మనము ఫ్రెండ్షిప్ అంటే మిత్రత్వాన్ని పెట్టుకున్నట్లయితే, మనం కూడా ఈ ప్రపంచానికి బాధ కలిగించకుండా, దాన్ని కొల్లగొట్టకుండా జీవించేటువంటి యోగ్యత మనకి ఏర్పడుతుంది. ఇవన్నీ ఎప్పుడు వస్తాయనంటే, మనం మొట్టమొదట రోజు ఏం చేయాలి అనంటే, అది ఎక్కడుంది, దాని మూలస్వరూపం ఎక్కడి నుంచి వస్తోంది ఈ శక్తి అనేటువంటి తెలుసుకునేటువంటి విధానం మనం పరిశీలన చేయాలి. అది ఏమి అనంటే, మనం రోజు భగవద్గీత చదవడం, భాగవత చదవడం, రామాయణం చదవడం, మహాభారతం చదవడం, ఈ విధంగా మనము ఈ యొక్క మంచి సద్గ్రంథాలని మనం పఠనం చేయడం నేర్చుకోవాలి. ఇప్పుడు టీవీలు ఉన్నాయి, టీవీలో రామాయణము ఇటువంటి విషయాలు, మంచి భక్తిపరమైనటువంటి విషయాలను మాత్రమే మనం చూసి పిల్లలకి, చిల్డ్రన్కి కూడా ఆ టీవీలో భక్తి కార్యక్రమాలు, తర్వాత ఈ యొక్క రామాయణ ఉపన్యాసాలు, ఈ యొక్క భాగవత ఉపన్యాసాలు అన్ని కూడా మనం వాళ్ళకి చూపించి, మనం పక్కన కూర్చోబెట్టుకుని వాళ్ళకు చూపించి విషయాలన్నీ కూడా కథల రూపంలో మనం చెప్పినట్లయితే, వాళ్ళని మనం ఉత్తమమైనటువంటి పౌరులుగా, ఉత్తమమైనటువంటి మనుషులుగా వాళ్ళు కూడా ప్రవర్తించేదానికి, వాళ్ళ జీవితంలో మంచి అనేది చెప్తే వాళ్ళు పెద్ద అయినాక మంచిని ఆచరించేదానికి అవకాశం ఉంది. వీళ్ళు చిన్నప్పుడు మంచి అనేది వాళ్ళు చెప్పరు. మంచి అనేది అసలు ఏమి, ఎలా నడుచుకోవాలి అనేది పిల్లలకి చెప్పకపోతే వాళ్ళు పెద్ద అయినాక ఏ విధంగా నడుచుకుంటారు అనేది మొట్టమొదట ఈ పెద్దలపైన ఇది ఎంతో వాళ్ళకి, వాళ్ళపైన ఎంతో బాధ్యత ఉంది. పిల్లలకి మన యొక్క సంపద, నిజమైనటువంటి సంపద ఏమి, భారతదేశంలో నిజమైనటువంటి సంపద ఏమి అనంటే, ఈ యొక్క రామాయణం, మహాభారతం, భాగవతం ఇటువంటి వైదిక సాహిత్యం అంతా కూడా ఈ ప్రపంచంలో మనం ఇవ్వడం జరిగింది. ఆ సంపదని మనము మనం చదువుకుంటూ మన యొక్క పిల్లలకి మనం ప్రసరింప చేసినట్లయితే ఆ సంపద మనకి శాశ్వతంగా నిలిచి ఉండి ప్రపంచంలోనే మనకి మంచి పేరు ప్రతిష్టలను పేరు ప్రఖ్యాతులను మనకి తీసుకొస్తుందన్నమాట. రాధా గోవింద భగవానకి. అందరూ కూడా ఒకసారి చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఈ మంత్రం మన జీవితంలో వెలుగును నింపుతుందన్నమాట. మన జీవితంలో ఏదో మంచి ఉద్యోగం వస్తేనో, లేకపోతే మంచి వ్యాపార అవకాశాలు వస్తేనో, లేకపోతే మంచి పదవి వస్తేనో, ఇదే జీవితంలో పరమార్థం కాదు. మన జీవితంలో ఎప్పుడు నిజమైనటువంటి వెలుగు వస్తుందంటే, నీ జీవితంలోకి ఎప్పుడైతే నువ్వు కృష్ణుని ఆహ్వానించి ఆయన యొక్క నామాన్ని జపిస్తావో అప్పుడు నిజమైనటువంటి వెలుగుని మన జీవితంలో చవిచూస్తావన్నమాట. ఇది యథార్థం. ఈ విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా మనము కృష్ణుణ్ణి సదా, అంటే రూపగోస్వామి ఒక విషయం చెప్పారు, ఈ జీవితంలో ఏమి అని అంటే ఎప్పుడు కూడా మనం కృష్ణుణ్ణి మర్చిపోకూడదు. నెవర్ ఫర్గెట్ కృష్ణ, ఆల్వేస్ రిమెంబర్ కృష్ణ. మనం చేయాల్సిన విషయం ఏమంటే, మనం ఏది చేసినా కూడా కృష్ణునితో సంబంధం పెట్టుకుని మనం చెయ్యాలి అని చెప్పేది. అంటే చాలా మంది ధర్మాత్ములు ఈ ప్రపంచంలో ఉన్నారు, వాళ్ళు కృష్ణుణ్ణి భజించి వాళ్ళు మహాత్ములైనారు. ప్రహ్లాదుడు ఉన్నాడు, ప్రహ్లాదుడు ఆయన ఎన్నో కష్టాలు ప్రపంచంలో అనుభవించినప్పటికీ కూడా ఆయన కృష్ణుణ్ణి మరవలేదు. ఎందువల్ల? ఆయన నామంలో రుచి చూసినారు. నారాయణ మంత్రంలో ఉన్నటువంటి ఆ రుచిని, ఆ నారాయణ అనేటువంటి భగవంతుని నామములో ఉన్నటువంటి ఆ రుచిని ఆయన, దానిలో మహాత్మ్యాన్ని, దానిలో శక్తిని ఆయన అనుభవించారు, ఆస్వాదించారు. అందువల్ల ఆయనకి ఎన్ని బాధలు ఈ ప్రపంచంలో వచ్చినప్పటికీ కూడా ఆ భగవంతుని ఆయన మర్చిపోలేదు. అన్నమాచార్యుల వారు, అన్నమాచార్యులు కూడా ఆ వెంకటేశ్వరుణ్ణి హరిని భజించి ఆయన ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి ఆసక్తిని అంతా కూడా కోల్పోయినారు. అనంటే ఏమి ఇక్కడ అని అంటే, ఈ భౌతిక ప్రపంచంలో, ఈ భౌతిక ప్రపంచంలో మనం వచ్చాం, ఈ భౌతిక ప్రపంచమే శాశ్వతము అని చెప్పి మనం జీవించకూడదు. ఈ భౌతిక ప్రపంచం చాలా బాగుంది, ఇక్కడే మనం ఉండిపోతాం, ఇక్కడే మనం సౌకర్యాలు సృష్టించుకుంటాం అని చెప్పి ఎప్పుడు కూడా మనం అలా అనుకోకూడదు. ఈ భౌతిక ప్రపంచం ఎందుకు కోసం డిజైన్ చేయబడిందనంటే, సృష్టించబడిందనంటే, మన్ని బాధ పెట్టడం కోసం. అది మనకి తెలియదు. అది ఎవరైతే తెలుసుకుంటారో, ఈ భౌతిక ప్రపంచం దుఃఖమయం అని చెప్పి ఎవరైతే తెలుసుకుంటారో, తెలుసుకుని ఈ భౌతిక ప్రపంచం నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తారో, వాళ్లే నిజమైనటువంటి మహాత్ములు. ఈ భౌతిక ప్రపంచం మీద ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నం చేసే వాళ్ళంతా కూడా దురాత్ములు. ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయం, ప్రస్తుతం జరుగుతున్నటువంటి విషయం అదే. ఇక్కడ ఏదో నాయకులుగా చణామణి కావాలను, లేకపోతే పెద్ద పెద్ద ఆస్తులు సంపాదించుకుని ఇక్కడే ఉండాలనుకోవాలను, ఈ విధంగా పదవులు సంపాదించి ఈ విధంగా ఒకళ్ళ మీద పెత్తనం చెలాయించాలను, ఈ విధంగా ఉన్నటువంటి ఆ భావాలు చాలా హానిని కలిగజేస్తాయి. అంటే ఈ ప్రపంచం మీద మనం విరక్తిని కలిగి వైరాగ్య భావంతో ఈ ప్రపంచాన్ని మనం ఎప్పుడు విడిచి ఆ భగవద్ధామం గోలోకం వృందావనం మనం ఎప్పుడు, మన యొక్క స్వధామం ఎప్పుడు మనం చేరుతాము, ఆ చేరేదానికి మార్గం ఏమి అనేటువంటి ఇటువంటి విషయాలని మనం ఎప్పుడు కూడా చింతన చేస్తూ ఉన్నప్పుడు మనకి ఆ యొక్క మార్గము
చిక్కుతుంది.
మార్గం చిక్కడం అంటే ఏమి అనంటే, ఒక నిన్ను నీకు సంబంధించి నీవు ఎవరివి, నేను ఈ ప్రపంచంలో ఎందుకు వచ్చాను, ఈ ప్రపంచంలోకి నాకు సంబంధం ఏమి, ప్రపంచం ఎలా సృష్టించబడింది, దీని వెనక ఎవరున్నారు, వారితో నాకు సంబంధం ఎలా ఏర్పడుతుంది అనేటువంటి ఈ ప్రశ్నలని మనం ఎప్పుడు కూడా మన జీవితంలో వేసుకోవాలి. అప్పుడే మనకి ఆధ్యాత్మికత అనేది ప్రారంభమవుతుందన్నమాట. ఈ ప్రపంచం ఎలా నడపబడుతుంది, ఎవరి చేత నడపబడుతుంది అనంటే, ఈ ప్రపంచం ఇప్పుడు మనం ఏదైనా ఒక యంత్రాన్ని సృష్టించామంటే దాన్ని నడిపించే వాళ్ళు ఒక ఆయన ఉండాలి, సృష్టించే వాళ్ళు ఒక ఆయన ఉండాలి. మరి ప్రపంచం నడపబడుతుందా లేదా? సూర్యుడు ఉదయిస్తున్నాడు, చంద్రుడు వస్తూ ఉన్నారు, వాళ్ళు అస్తమిస్తూ ఉన్నారు, ఇక్కడ అన్ని కూడా ఒక టైంకి అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి. దీని కారణం ఏమి అనంటే, ఈ కాలానికి అనుగుణంగా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. దానికి కారణం ఏమనంటే, ఈకి భగవంతుడు ఉన్నారు, భగవంతుడు దాని వెనక నడిపిస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకుని, ఆ సృష్టించిన వాడిని, ఆ అనంతమైనటువంటి శక్తి కలిగినటువంటి వారిని మనం భజిస్తూ ఉన్నట్లయితే, మనం వారిని పూజిస్తూ ఉన్నట్లయితే, మనకి ఈ యొక్క సంబంధం, భగవత్ సంబంధం మనకి ఏర్పడి, మరి భగవత్ సంబంధం మనం పొందాం, మరి సంబంధం పొంది మనం మర్చిపోతే అంత మంచి పద్ధతి కాదు. మనం తెలిసేది భగవంతుడు ఉన్నారని, మరి ఆయనతో మనం సంబంధం ఏ విధంగా దృఢం పరుచుకోవాలి అని అన్నప్పుడు, వారి లీలలను, వారి యొక్క లీలలను, వారి యొక్క నామాన్ని మనం చేసినప్పుడు వారితో మనకి సంబంధం. లీలల్ని మనం రోజు కూడా, లీలల్ని మనం రోజు చదవాలి. ఆయన నామాన్ని చాలా చక్కగా మనం చేస్తూ ఉన్నట్లయితే మనకి ఆ యొక్క లీలాస్వాదన, నామ ఆస్వాదన, తరువాత భగవద్గుణాలను, కళ్యాణ గుణాలని మనం అనుభవించాలి అని చెప్పారు. ఆ కళ్యాణ గుణాలని మనం అనుభవించినట్లయితే, అంటే కళ్యాణ గుణాలని మనం ఏ విధంగా అనుభవిస్తాము అని అంటే, ఈ యొక్క స్వాధ్యాయం, స్వాధ్యాయాన్నది ప్రమితవ్యం అంటే స్వాధ్యాయం మనం చేస్తూ ఉండాలి. ప్రతిరోజు కూడా మనకి ఋషులు ఎన్నో శాస్త్రాలు ఇచ్చారు, ప్రభుపాదుల వారు ఎన్నో గ్రంథాలు ఇచ్చారు. మరి ఆ రుణాన్ని మనం ఏ విధంగా తీర్చుకోగలము అనంటే, ఋషి రుణం, శాస్త్రాలని అధ్యయనం చేయడం ద్వారా మనము ఆ వారి యొక్క రుణాన్ని మనము తీర్చుకోగలము అని చెప్పి ఇక్కడ చెప్పారు. అంటే మనకి రుణాలు, 5 రకాల రుణాలు ఉన్నాయి. భూత రుణము, తర్వాత ఋషి రుణము, తర్వాత దేవరుణము, మిత్రుణము. ఈ రుణాలన్నీ కూడా మనకి ఉన్నాయి. ఆ రుణాలు మనం తీసుకోవాలి అంటే భగవంతుని యొక్క నామం చెయ్యాలి అని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ నామాన్ని మనం ఇప్పుడు చేస్తాము, మీరు కూడా చేయండి.